శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సచ్చరిత్రము 39వ అధ్యాయము. ఈ అధ్యాయంలో భగవద్గీత యందుగల ఒక శ్లోకానికి బాబా చెప్పిన అర్థం ఉన్నది. కొందరు బాబాకు సంస్కృతం తెలియదని, అది నానా సాహెబ్ చందోర్కర్ చెప్పారని అనుటచే హేమార్పంతు 50వ అధ్యాయంలో ఈ సంగతిని విశదీకరించను. 2వ అధ్యాయంలోనూ ఒకే విషయం ఉండుటచే ఈ రెండునూ ఇందులో పొందుపరచడమైనది. తొలి పలుకు: శిరిడి పవిత్రమైనది, ద్వారకామాయి పావనమైనది. ఎందుకంటే శ్రీ సాయి అచ్చటే నివసిస్తూ తిరుగుచూ మసలుచూ తుదకు అక్కడే మహాసమాధి పొందారు. శిరిడి గ్రామ ప్రజలు ధన్యులు. వారి సర్వకార్యాలను బాబా నెరవేర్చేవారు. బాబా వారి కొరకే చాలా దూరం నుండి అచ్చటకు వచ్చింది. మొదట శిరిడి చాలా చిన్న గ్రామం. సాయిబాబా అచ్చట నివసించుటచే దానికి గొప్ప ప్రాముఖ్యం వచ్చింది. తుదకు అది పవిత్రమైన యాత్రాస్థలమైంది. అచ్చట ఉండే స్త్రీలు కూడా ధన్యులు. బాబాయందు వారి భక్తి నిస్సంశయంగా పరిపూర్ణమైనది. బాబా మహిమను వారు స్నానం చేసేటప్పుడు, విసిరేటప్పుడు, రుబ్బేటప్పుడు, ధాన్యం దంచేటప్పుడు, తదితర గృహకృత్యాలు చేసేటప్పుడు పాడేవారు. వారి భక్తి ప్రేమలు పావనాలు. వారు చక్కని పాటలు పాడుచుండేవారు. అవి పాడిన వారికి, విన్నవారికి మనశ్శాంతి కలుగచేసేది. బాబా చెప్పిన అర్థం: బాబాకు సంస్కృతం వచ్చని నమ్మేవారు ఉండరు. ఒకనాడు భగవద్గీతలోని ఒక శ్లోకానికి బాబా చక్కని అర్థాన్ని నానా సాహెబ్ చందోర్కర్కు బోధించి ఆశ్చర్యాన్ని కలగచేసింది. ఈ విషయాన్ని గూర్చి బివి దేవు గారు శ్రీ సాయిలీలా పత్రికలో 4వ సంపుటిలో 563వ పుటలో స్ఫుట విషయమునందు ఇలా రాశారు. వారు స్వయంగా నానా సాహెబ్ చందోర్కర్ వద్ద నుంచి కొన్ని సంగతులు తెలుసుకున్నట్టే ఆ వృత్తాంతము ఈ దిగువ ఇవ్వబడింది. నానా సాహెబ్ చందోర్కరు వేదాంతాన్ని బాగా చదివారు. ఆయన భగవద్గీతను వివిధ వ్యాఖ్యానాలతో చదివి దాని అందున్న తన పాండిత్యానికి గర్వించేవారు. బాబాకు ఈ విషయం కానీ సంస్కృతంగానే తెలియదని ఆయన అభిప్రాయం. అందుకే ఒకనాడు బాబా అతని గర్వాన్ని అణిచారు. తొలి రోజులలో భక్తులు గుంపులు గుంపులుగా రానప్పుడు బాబా భక్తుల సంశయాలు తీర్చుటకు ఒంటరిగా వారితో మసీదులో మాట్లాడేవారు. బాబా దగ్గర నానా కూర్చుని వారి కాళ్లు ఒత్తుతూ నోటిలో ఏదో గొనుగుచున్నారు. బాబా: నానా, ఏమి గొనుగుతున్నావు? అందుకు నానా: ఏదో సంస్కృత శ్లోకాన్ని వల్లిస్తున్నాను. ఏ శ్లోకము? భగవద్గీతలోది. గట్టిగా చదువు. భగవద్గీతలోని 4వ అధ్యాయము 34వ శ్లోకం ఈ క్రింది విధంగా నానా చదివారు. తద్బుద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞానిన సత్వదర్శినః. అప్పుడు బాబా: నానా, అది నీకు బోధపడిందా? అవును అన్నారు నానా. దానికి బాబా: నీకు తెలిసినచో నాకు చెప్పుము. అప్పుడు నానా ఇలా అన్నారు: బాబా, దాని తాత్పర్యం ఇది. సాష్టాంగ నమస్కారం చేయుట అనగా పాదాలపై బడుట, గురుని ప్రశ్నించుట, వారి సేవ చేయుట ద్వారా ఈ జ్ఞానాన్ని తెలుసుకును. అప్పుడు మోక్షమును పొందు జ్ఞానము గలవారు అనగా పరబ్రహ్మమును తెలిసినవారు ఆ జ్ఞానాన్ని నీకు ఉపదేశించరు. దానికి బాబా ఇలా అన్నారు: నానా, శ్లోకం యొక్క తాత్పర్యం అక్కర్లేదు. ప్రతిపదార్థము, వ్యాకరణము మరియు దాని అర్థం చెప్పు. అప్పుడు నానా ప్రతి పదమునకు అర్థం చెప్పను. అప్పుడు అది విన్న బాబా: నానా, ఉత్త సాష్టాంగ నమస్కారం చేస్తే చాలా? దానికి నానా: ప్రణిపాతం అంటే ఆ పదానికి ఇంకొక అర్థం నాకు తెలియదు. ప్రణిపాత అనగా సాష్టాంగ నమస్కారం అని నాకు తెలుసు. అప్పుడు బాబా ఇలా అన్నారు: పరిప్రశ్న అనగా ఏమి? దానికి నానా: ప్రశ్నలు అడుగుట అని సమాధానమిచ్చారు. మరి బాబా: ప్రశ్న అనగా ఏమి అని అడిగారు. అందుకు నానా: అదే, అనగా ప్రశ్నించుట. అప్పుడు బాబా: పరిప్రశ్న అన్నను ప్రశ్న అన్నను ఒకటే అయితే వ్యాసుడు పరి అనే ప్రత్యయమును ప్రశ్నకు ముందేలా ఉపయోగించను? వ్యాసుడు తెలివి తక్కువవాడా? అందుకు నానా: పరిప్రశ్న అనే మాటకు నాకితర అర్థం ఏమీ తెలియదు. అప్పుడు బాబా: సేవ అనగా ఎట్టిది? అందుకు నానా: ప్రతిరోజు మేము చేయనట్టుది. అప్పుడు బాబా ఇలానా: అట్టి సేవ చేస్తే చాలా? దానికి నానా: సేవ అనే పదానికి ఇంకా వేరే ఏమీ అర్థం కలదో నాకు తోచడం లేదు. అప్పుడు బాబా ఇలా అన్నారు: రెండవ పంక్తిలోని ఉపదేశ్యంతితే జ్ఞానం అనే దానిలో జ్ఞానమనే పదం ఉపయోగించకుండా ఇంకొక పదం ఉపయోగించగలవా? అప్పుడు నాన్న అవును అని చెప్పారు. దానికి బాబా ఏ పదము అని అడిగారు. అప్పుడు నాన్న అజ్ఞానము అనే పదం అని చెప్పారు. దానికి బాబా జ్ఞానానికి బదులు అజ్ఞానం ఉపయోగిస్తే ఈ శ్లోకంలో ఏమైనా అర్థం కలదా? అప్పుడు నాన్న లేదు, శంకర భాష్యం ఆ విధంగా చెప్పడం లేదు. దానికి బాబా వారు చెప్పకపోతే పోనిము, అజ్ఞానం అనే పదం ఉపయోగించిన ఎడల తగిన అర్థం వస్తున్నప్పుడు దానిని ఉపయోగించటకు ఏమైనా ఆక్షేపణ కలదా? అప్పుడు నాన్న అజ్ఞానమనే పదమును చేర్చి దాని అర్థంను విశదపరచడం నాకు తెలియదు. అప్పుడు బాబా కృష్ణుడు అర్జున్ని జ్ఞానులకు తత్వదర్శులకు నమస్కారము ప్రశ్నించుట సేవ చేయమని చెప్పడం ఎందుకు? స్వయంగా కృష్ణుడు తత్వదర్శి కాడా? వారు నిజంగా జ్ఞానమూర్తే కదా? అప్పుడు నాన్న అవును, అతడు తత్వదర్శి. కానీ అర్జునుణ్ణి ఇతర తత్వదర్శుల్ని జ్ఞానుణ్ణి సేవించమని ఎందుకు చెప్పారో నాకు తోచడం లేదు. అప్పుడు బాబా నీకది బోధపడలేదా? దానికి నాన్న సిగ్గుపడిన అతని గర్వం అణగిన. అప్పుడు బాబా ఇలా వ్యాఖ్యానించను. మొదటిది, జ్ఞానుల ముందు ఉత్తసాష్టాంగ నమస్కారం చేస్తే సరిపోదు, మనం సద్గురువుకు సర్వస్వ శరణాగతి చేయాలి. రెండవది, ఊరకే ప్రశ్నించుట చాలదు, దుర్భుతితో గాని దొంగ ఎత్తుతో గాని వారిని బుట్టలో వేయుటకు కాని వారి తప్పులను పట్టుటకు కాని పనికి మాలిన ఆసక్తితో కాని అడగకూడదు. నిజంగా తెలుసుకుని దానిచే మోక్షం పొందుటకు కాని ఆధ్యాత్మిక అభివృద్ధికి కాని అడగవలను. మూడవది, సేవనగా ఇష్టం ఉంటే చేయవచ్చును లేనిచో మానవచ్చుననే అభిప్రాయంతో చేసేది సేవ కాదు. శరీరం తనది కాదని, దానికి తాను యజమాని కాదని, శరీరం గురువుగారిదని, వారి సేవ కొరకే శరీరమున్నదని భావింపవలను. ఇలా చేస్తే సద్గురువు శ్లోకంలో చెప్పబడిన జ్ఞానమును బోధించును. గురువు అజ్ఞానమును బోధించునగా నానాకు అర్థం కాలేదు. అప్పుడు బాబా ఇలా అన్నారు, జ్ఞానము ఉపదేశం ఎట్లగును అనగా సాక్షాత్కారము బోధించుట ఎట్లు? అజ్ఞానమును నశింపచేయుటే జ్ఞానం. జ్ఞానేశ్వర మహారాజు గారు ఇలా చెప్పి ఉన్నారు, అజ్ఞానమును తొలగించుట ఇట్లు. ఓ అర్జున, స్వప్నము నిద్ర తొలగిపోతే మిగిలేది నీవుగా గ్రహింపము. జ్ఞానమనగా అజ్ఞానమును నశింపచేయుటే, చీకటిని తరుముటే వెలుతురు. ద్వైతమును నశింపచేయుటే అద్వైతం. ద్వైతమును నశింపచేసడమనగా అద్వైతం గూర్చి చెప్పుట, చీకటిని నశింపచేసడమనచో వెలుతురు గూర్చి చెప్పుట. అద్వైతాన్ని పొందాలంటే ద్వైతమను భావాన్ని మనలోంచి తీసివేయాలి. అదియే అద్వైతమును పొందే జ్ఞానం. ద్వైతంలోనే ఉండి అద్వైతమును గూర్చి మాట్లాడగలవారెవరు? ఎవరైనా అలా చేస్తే ఆ స్థితిలో వారికి వారు రానిదే అది ఎలా తెలియను? దానిని ఎట్లు పొందెదరు? శిష్యుడు గురువు వలె జ్ఞానమూర్తియే. వీరిద్దరికీ భేదభావం ఏమీ లేదు. కానీ భేదం ఏమంటే గ్రహించు తీరు, గొప్ప సాక్షాత్కారము, ఆశ్చర్యకరమైన మానవాతీత సత్వము, మహాశక్తిమత్వము మరియు ఐశ్వర్యయోగము. సద్గురువు నిర్గుణుడు, సచ్చిదానందుడు. వారు మానవాకారమును అవతరించుట, జగత్తును మానవాళిని ఉద్ధరించుటకు మాత్రమే. దాని వలన వారి అసలైన నిర్గుణ స్వభావం కొంచెం కూడా వికారం చెందదు. వారి సత్యస్వరూపము, దైవిక శక్తి, జ్ఞానము తరగకుండా ఉండదు. శిష్యుడు కూడా అట్టి స్వరూపం కలవాడు. కాని అతనికి అనేక జన్మల అజ్ఞానం తానే శుద్ధ చైతన్యమనే సంగతిని కప్పివేస్తుంది. అతడు నేను సామాన్య నికృష్ట జీవుడను అని అనుకునను. గురువు ఈ అజ్ఞానాన్ని మూలంతో తీసివేయవలను, తగిన ఉపదేశాన్ని ఇవ్వవలను. లెక్కలేనన్ని జన్మల నుంచి సంపాదించిన అజ్ఞానాన్ని గురువు నిర్మూలించి ఉపదేశించవలను. ఎన్నో జన్మల నుంచి తాను నికృష్ట జీవుడని అనుకునే శిష్యునికి గురువు నీవే దైవము, శక్తియుతుడవు, ఐశ్వర్యశాలివి అని బోధించును. అప్పుడు శిష్యుడు కొంచెం కొంచెంగా తానే దైవమని గ్రహించును. తాను శరీరమని, తానొక జీవినని లేదా అహంకారమని, దేవుడు లోకము తనకంటే వేరని తలంచే ఇతాంత భ్రమ అనేక జన్మల నుంచి వచ్చుచున్న దోషం, దానిపై ఆధారపడి చేసిన కర్మల నుండి అతనికి సంతోషము, విచారము ఈ రెంటి యొక్క మిశ్రమము కలుగును. ఈ భ్రమను, ఈ దోషాన్ని, ఈ మూల అజ్ఞానాన్ని గూర్చి అతడు విచారం ఆరంభించవలను. ఈ అజ్ఞానం ఎట్లు అంకురించినది? అది ఎక్కడ ఉంది అనే దానిని చూపుటే గురూపదేశమందురు. ఈ దిగువ వివరించినది అజ్ఞాన లక్షణము. మొదటిది, నేను జీవిని అని అనుకోవడం. రెండవది, శరీరమే ఆత్మ అంటే నేనే శరీరాన్ని అని అనుకోవడం. మూడవది, భగవంతుడు ప్రపంచము జీవుడు వేరువేరు అని తలంచటం. నాలుగవది, నేను దేవుణ్ణి కాను అని అనుకోవడం. ఐదవది, శరీరం ఆత్మ కాదని తెలుసుకోనుకుండటం. ఆరవది, దేవుడు జీవుడు ప్రపంచం ఒకటే అని తెలియకుండటం. ఈ తప్పులన్నీ చూపించనికి శిష్యుడు దేవుడనగా ప్రపంచమనగా శరీరమనగా ఏమో తెలియజాలడు. వానిలో వానికి ఎట్టి సంబంధం కలదో, ఒకటి ఇంకొకటి దానికంటే వేరైనదా లేక రెండూ ఒకటేనా అనే సంగతి గ్రహింపజాలడు. ఈ సంగతులను బోధించుటకు వాని అజ్ఞానం నశింపచేయుటకు చెప్పేది జ్ఞానమా అజ్ఞానమా? జ్ఞానమూర్తి అయిన జీవునకు జ్ఞానోపదేశం చేయడం ఎందుకు? ఉపదేశం అనేది వాని తప్పును వానికి చూపించి వాని అజ్ఞానాన్ని నశింపచేయుటకరకే. బాబా ఇంకా ఇలా చెప్పారు, ప్రణిపాతం అనగా శరణాగతి చేయుట. శరణాగతి అనగా తనువు అంటే మన శరీరము మనస్సు ధనములు అర్పించుట. శ్రీకృష్ణుడు అర్జునుని ఇతర జ్ఞానులను ఆశ్రయించమని ఎందుకన్నారు? సద్భక్తుడు సర్వము వాసుదేవమయముగా భావించును. భక్తుడు ఏ గురువునైనా శ్రీకృష్ణునిగానే భావించును. గురువు శిష్యుని వాసుదేవుడుగాను శ్రీకృష్ణుడు ఇద్దరిని తన ప్రాణము ఆత్మలుగాను భావించును. అటువంటి భక్తులు గురువులు కలరని శ్రీకృష్ణుడు తెలిసి ఉండుటచే వారి గూర్చి అర్జునుడికి చెప్పెను. అట్టి వారి గొప్పతనం హెచ్చి అందరికీ తెలియవలను అని కృష్ణుడు అలా పేర్కొన్నారు. సమాధి మందిర నిర్మాణం. బాబా తాను చెయ్యి నిశ్చయించుకున్న పనుల గురించి ఎప్పుడూ మాట్లాడేవారు కాదు, ఏమీ సందడి చేసేవారు కాదు. సంగతి సందర్భాలను వాతావరణమును మిక్కిలి యుక్తిగా ఏర్పరిచి తప్పనిసరి పరిస్థితులను కలిగించేవారు. అందుకు సమాధి మందిర నిర్మాణం ఒక ఉదాహరణ. నాగపూర్ కోటీశ్వరుడు శ్రీమాన్ బాపు సాహెబ్ బూటి సిరిడీలో సకుటుంబంగా ఉండేవారు. అతనికి అక్కడ సొంత భవనం ఉంటే బాగుండునని ఆలోచన కలిగింది. కొన్నాళ్ల పిదప దీక్షిత్వాడలో నిద్రిస్తుండగా అతనికి ఒక దృశ్యం కనిపించింది. బాబా స్వప్నంలో కనిపించి ఒక వాడాను మందిరంతో సహా నిర్మించమన్నాడు. అచ్చట నిద్రిస్తున్న శ్యామ కూడా అదే దృశ్యం కనిపించింది. బాపు సాహెబ్ లేచి శ్యామ ఏడుస్తుండని చూసి కారణం అడిగింది. శ్యామ ఇలా చెప్పింది, బాబా నా దగ్గరకు వచ్చి ఒక మందిరంతో సహా వాడాను నిర్మింపము నేను అందరి కోరికలను నెరవేర్చదను బాబా ప్రేమ మధురమైన పలుకులు విని భావావేశమును మర్చిదను. నా గొంతుక ఆర్చుకుని పోయాను. నా కళ్ళ నుండి నీరు కార్చుకును. నేను ఏడవడం మొదలుపెట్టాను. వారిద్దరి దివ్య స్వప్నాలు ఒకటే అయినందుకు బాపు సాహెబ్ బోటి విస్మయమందిరి. ధనవంతుడగుట చేత చేతనైన వాడగుట చేత అచ్చటొక వాడాను నిర్మించుటకు నిశ్చయించుకుని మాధవరావు అంటే శ్యామ సహాయంతో ఒక ప్లాను గీసను. కాకాసాహెబ్ దీక్షతో దాన్ని ఆమోదించను. దాన్ని బాబా ముందర పెట్టగా బాబా కూడా వెంటనే ఆమోదించను. కటుట ప్రారంభించారు. శ్యామ పర్యవేక్షణ చేయుచుండను. భూమి ఉపరిగృహము భూగృహము బావి పూర్తయ్యను. బాబా కూడా లెండికి వెళ్లేటప్పుడు తిరిగి వచ్చేటప్పుడు కొన్ని మార్పులను సూచించుచూ సలహాలు ఇచ్చేవారు. మిగిలిన పనంతా బాపు సాహెబ్ జోగును చూడమనేవారు. అది నిర్మించినప్పుడు బాపు సాహెబ్ బూటికి ఒక ఆలోచన కలిగింది. చుట్టూ గదులుండి దాని మధ్య ఒక విశాలమైన హాల్లో మురళీధరుని అంటే శ్రీకృష్ణుని ప్రతిమను ప్రతిష్ఠ చేయవలనని తట్టింది. బాబాకి ఈ సంగతి తెలియచేసి వారి అభిప్రాయాన్ని కనుగొనమని శ్యామకు చెప్పింది. వాడా పక్క నుంచి బాబా పోవచుండగా వారిని శ్యామ ఈ విషయం అడగగా బాబా అందుకు సమ్మతించి దేవాలయం పూర్తి కాగానే నేనే అచ్చట నివసించుటకు వచ్చదని అని వాడా వైపు చూస్తూ, వాడా పూర్తయిన పిమ్మట మనమే దాన్ని ఉపయోగించుకోవాలి. మనమందరం అచ్చట ఉందాం. అందరూ కలిసిమెలిసి ఆడుకుందాం. ఒకరినొకరు కౌగలించుకుని సంతోషంగా ఉండవచ్చు అన్నారు. దేవస్థాన మధ్యమందిరం కట్టుటకు అది తగిన శుభ సమయమా అని శ్యామ అడగగా బాబా సమ్మతించుటచే శ్యామ కొబ్బరికాయ తెచ్చి పగలకొట్టి పనిని ప్రారంభించారు. కొద్ది కాలంలో పని పూర్తయింది. మురళీధర్ విగ్రహము తయారు చేయుటకు ఆజ్ఞాపించారు. అది తయారు కాక మునిపే కొత్త సంగతి జరిగింది. బాబాకు తీవ్రమైన జ్వరం వచ్చింది. వారు కాయమును విడుచుటకు సిద్ధంగా ఉన్నారు. బాపు సాహెబ్ మిక్కిలి విచారగ్రస్తుడయ్యను, నిరాశపడను. బాబా సమాధి చెందితే తన వాడ బాబా పాదాలచే పవిత్రం కాదని, తాను మదుపు పెట్టిన 100,000 రూపాయలు వ్యర్థమగునని చింతించను. కాని బాబా సమాధి చెందకముందు నన్ను రాతివాడలో ఉంచండి అన్నట్టు పలుకులు బాపూ సాహెబ్కే కాక అందరికీ ఊరట కలిగించను. సకాలమున బాబా పవిత్ర శరీరాన్ని మధ్య మందిరంలో పెట్టి సమాధి చేశారు. ఇలా మురళీధరుని కొరకు నిర్ణయించిన స్థలమందు బాబాను సమాధి చేయుటచే బాబాయే మురళీధరుడని, బూటివాడాయే సమాధి మందిరమని అర్థం గ్రహించవలను. వారి విచిత్ర జీవితం లోతును కనుగొన సత్యం కాదు. తాను కట్టించిన వాడాలో బాబా పవిత్ర శరీరం సమాధి అగుటచే బాపూసాహెబ్ పోటీ చాలా ధన్యుడు, అదృష్టశాలి. శ్రీ సాయినాథాయ నమః. 39వ అధ్యాయం సంపూర్ణం. సత్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.